ఆ శివాలయం కూడా మంచి మండపంతో కూడిన శివాలయం కట్టించాడు. నేను మీకు ముందే చెప్పాను కదా, శివాలయంలో ఎప్పుడూ తప్పక నవగ్రహాలు ఉండాలి, నవగ్రహాలు ఉంటేనే శివాలయానికి ఎక్కువ శక్తి వస్తుందని శివుడు చెప్పాడు. ఏ మూర్ఖుడైనా నవగ్రహాలయం కడితే నువ్వు నాశనమైపోతావని చెబితే వాడి వంశం 7 తలాలు నాశనం అవుతుందిట. నవగ్రహాలు ఉన్న చోట నిష్ఠయం అక్కర్లా, భక్తితో ప్రదక్షిణ చేస్తే చాలు. కొంతమంది కర్మగాలి నవగ్రహాలయాలు శివాలయంలో కట్టద్దని బెదిరిస్తున్నారట. అలా అన్నవాళ్ళకి ఎప్పుడు సుఖం ఉండదని శాస్త్రం చెబుతున్నది. అవన్నీ కట్టించాడు ఆయన, మండపం కట్టించాడు. ఆ మండపంలో పురాణ మండపం కూడా పెట్టాడు. వీలున్నప్పుడల్లా మంచి మంచి పౌరాణికుల్ని నాగోటి వాళ్ళని పిలిపించి 9 రోజులు ఒక్కోసారి ఏకంగా 98 రోజులు పురాణం చెప్పించేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయనకి 7 ఏళ్ళు 49 రోజులు సప్త సప్తాహములుగా కాశీ మహిమని హరికథ కింద చెప్పించాలనిపించింది. ఆ రోజుల్లో మంచి హరికథ గుండు ఒకటి పిలిచి హరికథ లాంటి కథలు, యక్షగానాలు అంటారు ఆ రోజుల్లో, అలాంటి యక్షగానాల టైపులో ఉండే పురాణం చెప్పే ఒక ఆయన్ని పిలిపించాడు. 49 రోజులు మీకు టైం అండి, ప్రతిరోజు సాయంత్రం 6 to 9 మా ఊళ్ళో వాళ్ళందరికీ కాశీ మహిమ చెప్పండి అన్నట్ట. ఆయన అద్భుతంగా కాశీ మహిమ చెప్పేశాడు. కాశీలో 20 విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, విశాలాక్షి, అన్నపూర్ణ, వీరేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, మార్కండేయేశ్వరుడు, ధ్రువేశ్వరుడు, ఈ లింగాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వర్ణించి జీవితంలో కాశీ వెళ్ళకపోతే బతికుంటే లాభం ఏమిటి, పరమ పవిత్రమైనది కాశీ, ఆ కాశీకి వెళ్ళి తీరాలి అని తెగ వర్ణించేశాడనమాట. ఈ పురాణం చెప్పించే ఈ ధనవంతునికి, ఈ వైశ్యునికి ఒక్కే కూతురిని చెప్పాను కదా, ఆ పిల్ల 6-7 ఏళ్ళు ఉంటాయి పాపం. వాళ్ళ నాన్నగారితో పాటు రోజు చెయ్యొచ్చుకుని పురాణం వినడానికి వచ్చేది. అందుకే పిల్లల్ని పురాణానికి తీసుకురావాలి, పిల్లలు బాగుపడతారు. ఈ చంటి పిల్ల 6-7 ఏళ్ల పిల్ల వాళ్ళ నాన్న చెయ్యిలా కూర్చుకుని పురాణంలో ఫ్రంట్ రోలో కూర్చునేది. కొంతమంది పిల్లలు ఫ్రంట్ రోలో కూర్చుంటే ఇక నాకు పెంటమెంటే, ఇది ఫ్రంట్ కాదు. కానీ ఈ పిల్ల మాత్రం బుద్ధిగా కూర్చునేది అంట చివరి దగ్గర. ఆనందంతో తలకాయ ఊపి పురాణం వినేది, శ్రద్ధగా వినేది. ఆ విన్నంతసేపు ఆవిడికి తెలియకుండానే కాశీ మీద వెర్రిపెచ్చ బయలుదేరి, ఉట్టి వెర్రంటే కుదరదు, ఉత్తి పెచ్చంటే కదా వెర్రిపెచ్చ అంటే అంత ఇష్టం ఏర్పడింది. ఈ 49 రోజులు కాశీఖండం రోజు విని 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 పులకించిపోయింది. 49వ రోజున స్వామివారికి పురాణం చెప్పిన ఆయనకి మంచి సన్మానం చేసేవారు. ఆఖరి రోజున పురాణం చెప్పేవాడికి పూర్వం ఘనంగా సన్మానం చేసేవారు. లాంటి నెత్తి మీద బంగారపు కిరీటం పెట్టేవారు. ఆ సన్మానాలు పుచ్చుకుని ఆయన వెళ్ళిపోగానే ఈ పిల్ల ఇంటికి రాగానే వాళ్ళ నాన్నని, నాన్న నన్ను కాశీ తీసుకెళ్ళవాలి, వీరికి మతిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నది సేతు ప్రాంతంలో రామేశ్వరం దగ్గర. కాశీ చూస్తే ఉత్తరంలో ఈ చివర, అది దక్షిణంలో ఆ చివర. ఎక్కడ సేతు, ఎక్కడ దక్షిణం, ఎక్కడ ఉత్తరం. పైగా ఇప్పుడంటే మీరు పొద్దున్న బెంగళూరులో ఫ్లైట్ ఎక్కుతున్నారు, హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కుతున్నారు, టింగ్ టింగ్ అని దిగిపోతున్నారు 3-4 గంటల్లో. ఫ్లైట్ ప్రయాణం 2 గంటలు అయితే ఆ ఫ్లైట్ దగ్గర నుంచి గుళ్ళోకి రావడానికి 6 గంటలు. కానీ ఆ రోజుల్లో కాలినడక కదా, మరి కాలినడకన ఎక్కడి రామేశ్వరం, ఎక్కడి కాశీ, ఇక్కడ దాకా రాగలరా, ఒకడు వస్తే దారిలో ఎన్ని ప్రయాణాలు, ఎన్ని మదిలీలు, నిలబట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఈలోపు దారిలో అడవుల్లో క్రూర మృగాలు మీదపడి చంపేసేవి, ఇవి కాక దొంగళ్ళు ఉండనే ఉన్నారు. ఇంత భయంకర ప్రయాణం చేయటం కష్టం కనుకే కాశీకి వెళ్ళిన వాళ్ళల్లో ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు కొద్దిమంది వచ్చేవారంటే చాలామంది చచ్చేపోయేవారట, అసలు కొంతమంది వచ్చేవారు కాదు. అందుకని కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఓటని అలా కూడా ఓ సామెత పుట్టింది. అందుకని నేను హడిలిపోయి కాశీ గురించి వింటే బాగుంటుంది కానీ వెళ్ళాలంటే కష్టం తల్లి అన్నట్ట. లేదు లేదు, నన్ను కాశీ తీసుకెళ్ళండి, ఈ పిల్ల నుంచి ఎలా తప్పించుకోవాలి. అందుకని ఆయన, ఇదిగో కాశీకి ఎప్పుడు తండ్రి తీసుకెళ్ళకూడదు, మొగుడు తీసుకెళ్ళాలి, పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాళ్ళి అన్నట్ట తప్పించుకోవడానికి. అప్పుడు ఈ పిల్ల, అయితే నాకు బడి చేసేయి అంది కాశీకి వెళ్ళడం కోసం. 7 ఏళ్ల పిల్ల, పెళ్లి చేసి మా ఆయన తీసుకుపోతాడని. అసలు వాళ్ళు ఆయన అంటే ఏమిటో, పెళ్ళి అంటే ఏమిటో కూడా తెలియదు పాపం. పెళ్ళి అయితే మొగుడు వస్తాడని మాత్రం తెలుసు, మగడంటే ఏమిటో తెలియదు. అప్పుడే బుర్రకొక్కుని మంచి సంబంధం చూసి చేస్తాలేవే అన్నాడు పాపం. ఏం చేయాలో తెలియక ఈ చిన్నపిల్ల నుంచి బయటపడడానికి అలాగే అన్నాడు. పిల్లలతో కూడా అందుకే అబద్ధం ఆడకూడదు, వెళ్ళకూడదు, ఆడకూడదు పిల్లలతో, అసలు సత్యం ఆడకూడదు. సరే కొద్ది రోజులకి, ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారుగా, ఈ పిల్లకి 12 ఏళ్ళు వచ్చాయి. ఈరోజు రోజు అనమాట, నాన్న నా పెళ్ళి, నా పెళ్ళి అనేది. ఈయన చూస్తానులే మళ్ళీ అనేవాడు, ఇలా మళ్ళించేవాడు. చివరికి ఆ పక్కనే ఇంకో పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరులో కూడా ఓ బుద్ధిమంతుడు కుర్రాడు ఉన్నాడు. ఈ అమ్మాయికి 12 ఏళ్ళు అయితే వాడికి 16 ఏళ్ళు. వాడికి మంచి ఆస్తి, ఆస్తితో పాటు సంస్కారం ఉన్న కుర్రాడు, బుద్ధిమంతుడు. వాడు ఒకటే కొడుకు, ఈయనకి ఒక్కతే కొడుకు. ఈ ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని పెద్దలు అనుకున్నారు. శుభముహూర్తంలో పెళ్లి చేసేశారు. జీలకర్ర వెల్లం పెట్టగానే ఈ అమ్మాయి వాళ్ళ ఆయన చెవిలో చూస్తున్నవాడు తెల్లబోతున్నారు. చంటి పిల్ల ఇది, 12 ఏళ్ల పిల్ల, అప్పుడే వాళ్ళ ఆయనతో చెవులు కొరుకుతోంది, గుసగుసలాడుతోంది. ఓరిబాబోయ్, కలియుగంలో పెళ్లికి ముందే సెల్ ఫోన్లు మాట్లాడుకుని హోటళ్ళకి తిరిగే వాళ్ళతో సమానం అయిపోయింది అనుకున్నారు. కానీ ఈ పిల్ల ఏం మాట్లాడుతుందో వాళ్ళకేం తెలుసు? ఈ పిల్ల ఆ మొగుడు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టగానే చెవులు ఏమందో తెలుసా? ఏమండి అంది. ఏమిటండి అన్నాడు వీడు. పాప వీడికి ఏం తెలియదు ఎలా పలకరించాలో. నన్ను కాశీ తీసుకెళ్ళరా అంది. కాశీ అంటే ఏమిటి అన్నాడు వీడి బుర్రబోక. ఏ కొట్లో అమ్ముతారు అంటే, కొట్లో అమ్మరండి, అదొక పెంచు ఊరు, అక్కడ శివుడు ఉంటాడు, విశ్వనాథుడు అని ఉంటాడు, ఆయన దర్శనం చేయించాలి మీరు నాకు. మా నాన్న చెప్పాడు పెళ్ళయ్యాక మొగుడే కాశీ తీసుకెళ్తాడని. మీరే కదండి పెళ్ళయ్యాక నా మొగుడు మరి, కాబట్టి నన్ను తీసుకెళ్ళండి అది. ఓహో, భర్త పెళ్ళయ్యాక భార్యని కాశీ తీసుకెళ్లాలా, అదేదో కనుక్కుని ఆ కాశీకి వెడదానులే అన్నట్ట. సరే పెళ్ళయ్యింది. ఈ రోజు ఈవిడ కాశీ కాశీ అంటుంది. కాస్త కనుక్కొని కంగారు పడిపోతే ఎలాగా అన్నాడు వీడు. ఈలోపు మొత్తం మీద పెద్దలంతా అన్నారట, వారి పిచ్చాడా కాశీ అంటే పక్కన ఉంది అనుకుంటాం ఏమిటో, అది ఏమన్నా అది ఇక్కడ నుంచి దాదాపు 3000 కిలోమీటర్లు ఉంది, అంత దూరం కష్టం అన్నారట వాడు. దాంతో వీడికి భయం వేసింది. 3000 కిలోమీటర్లే అనుకుని ఇప్పట్లో వెళ్ళలేమన్నట్ట. కుదరదు, నేను పెళ్లి చేసుకున్నదే కాశీ కోసం, ఏమండి ప్లీజ్ అది. కొద్ది రోజులు కొంచెం మనకు అవగాహన వచ్చేకడదాం, ఇద్దరం మైనారిటీ తీరిన వాళ్ళం, పెద్దలు ఒప్పుకోరు వెళ్ళడానికి. కాబట్టి ఏదో 2-3 ఏళ్ళు ఓపిక పట్టు అన్నాడు. ఈలోపు ఈ అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది, ఆయన కుర్రాడు పెద్దాడు అయ్యాడు. ఇక ఈ అమ్మాయి తీరా కాశీ కాశీ అంటుంటే గర్భవతి అయ్యింది. ఇక తోండి పిల్ల ఏడవడం మొదలెట్టింది. కాశీ అనుకుంటుంటే కడుపు వచ్చింది ఏమిట్రా బాబు అనుకుంది పాపం ఇవన్నీ తల్లి. పిల్లాడు పుట్టాక వెడదాంలే అన్నాడు ఆయన. కొద్ది రోజులకి పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టగానే మళ్ళీ కాశీ అని. కొంచెం బాలింతరాలు నువ్వు అప్పుడే కంగారు పడతాబట్టి కొంచెం ఓపిక రానియ్యి తీసుకెడతానన్నాడు. అనేలోపు కర్మయోగం వల్ల ఈ పిల్లవాడికి 6 నెలలు 6 రోజులు ఆ రోజు వాడికి అన్నప్రాసం చేశారు. ఈ మొగుడు చచ్చిపోయాడు బాబు, చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఇంకా పిల్ల ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో తెలుసా? మొగుడు పోయాడనే బాధ ఒకటి, అది ఎలాగో బాధే, ఆ బాధ కంటే నా కాశీ అనుకుంటూ ఏడ్చింది పాప. కాశీ ఆగిపోయింది కదా మరి ప్రయాణం. కాశీ ప్రయాణం ఆగిపోతే ఎంత దుఃఖపడిపోయిందో. అయినా ధైర్యం తెచ్చుకుంది, నేను ఏమైనా కాశీ వెళ్ళాలి, సత్యలోపు కాశీ వెళ్ళాలనుకున్నది. మొండి తెగువ తెచ్చుకుంది, ఈ పిల్లవాడిని పెంచుకుంది. తండ్రి పోయాడు, అత్తమామలు అందరూ ఒకేసారి పోయారట ఆవిడకి ఏదో పరీక్షలాగా. అటాస్తి ఇటాస్తి రెండింటినీ తెలివితేటలతో సంభాళించి, రత్నాల వ్యాపారం కష్టం కనుక వస్త్ర వ్యాపారం చేసి ఈ ఆస్తులు రెట్టింపు చేసింది. అంటే కొంచెం జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానం ఎందుకు వచ్చింది ఆవిడకి? కాశీభక్తి. అది మనం మెచ్చుకోవాలి. ఆవిడకి డబ్బు మీద కాదు వ్యామోహం. ఈ డబ్బు ఈ పిల్లాడికి పారేస్తే అన్న కాశీకి పంపుతాడని. ఇంతలో కుర్రాడికి క్రమంగా 16 ఏళ్ళు వచ్చాయి. ఒరే, నేను నీకు 16 ఏళ్ళు వచ్చేదాకా పెంచాను, ఆస్తిని రెట్టింపు చేశాను, అటు ఇటు ఉభయమైన ఆస్తులు మనకు వచ్చాయి, ఈ ఆస్తిని చేతిలో పెడుతున్నాను, నాకు ఈ ఆస్తిలో చిల్లిగవ కూడా నాస్తి అక్కర్లా, నన్ను మాత్రం కాశీ పంపించు, ఈ ఒక్క ఉపకారం చెయ్యి, తల్లిని కాశీకి పంపితే ఆ పుణ్యం నిన్ను రక్షిస్తుంది అనగా వాడు బుర్రబోక్కున అమ్మ చిన్నప్పటి నుంచి నువ్వే లోకంగా బతికా, నువ్వు లేకపోతే ఎలా బతుకుతానే అనగా అందరూ కబుర్లు చెబుతారులే, రేపు పొద్దున పెళ్ళయ్యాక పెళ్ళామే లోకం అంటాం, నన్ను కాశీ పంపండి. అయితే పంచి, ఈ వ్యాపారం ఇప్పుడే నా చేతికి ఇచ్చావు కదా, కొంచెం అనుభవం వచ్చాక విడదువుగా అన్నట్ట. ఓ ఏడాది గడిచింది. వీడికి అనుభవం వచ్చేలోపు వ్యాపారంలో ఓ మంచి పిల్లలు వచ్చింది. వీడిని వెతుక్కుంటూ మంచి సంబంధం వచ్చింది. దాంతో వీడికి పెళ్ళయ్యింది. ఒరే, నీకు పెళ్ళయ్యింది, ఆస్తి వచ్చింది, నన్ను పంపరా అంటే ఇప్పుడే కదమ్మా పెళ్లి చేసుకున్నాం, ఇంకో 4 రోజులు వ్యాపారం నువ్వు చూడు, ఆ తర్వాత పంపుతానన్నాడు. ఆ తర్వాత ఈ కొత్త కోడలు మళ్ళీ గర్భవతయ్యి పిల్లాడు పుట్టాక వెళ్ళమన్నారు. పిల్లాడు పుట్టిన తర్వాత బాలింతరాలు కదమ్మా అన్నారు. ఆ తర్వాత మళ్ళీ చూలింతరాలు అయ్యింది. ఈ చూలింతరాలు మళ్ళీ బాలింతరాలు అయ్యింది. ఒరే, ఏంట్రా ఈ గందరగోళం, నన్ను పంపరా కాశీ అంటూ ఉంటే పిల్లలకు 3 ఏళ్ళు నిండగా నేను నువ్వు గ్యారంటీగా పంపుతానన్నట్ట. 3 ఏళ్ళు నిండే అర్ధరాత్రి పూట ఈ అమ్మాయి చచ్చిపోయింది. అప్పుడు మాత్రం ఈ కుర్రాడు ఏడ్చాడు, వాడి పేరు ధనంజయుడు. వాడు గుండెలు బాదుకుని అమ్మ కళేవరం మీద పడిపోయి ఒకటే ఏడ్చాడు, చుట్టుపక్కల ఎంతోమంది పండితులు బ్రాహ్మణోత్తములు అందరూ వచ్చి ఓదారుస్తుంటే నేను బ్రతకలేను, నా తండ్రో నేను బ్రతకను, మా అమ్మ లాంటి స్త్రీ ప్రపంచంలో మరొకరు ఉండరు, చిన్నప్పటి నుంచి కాశీ 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 అంది, ఇంత ఆస్తి నాకు ఇచ్చింది, ఈ దౌర్భాగ్యుణ్ణి ఒక్కసారి కాశీ పంపించండి అని బతిమాలింది, నేను పాపిష్టివాణ్ణి, ఇంకా మా అమ్మ బతుకుతుంది, చిన్నదే కదా అనుకున్నాను, కానీ ఇంత చిన్న వయస్సులో మృత్యు వస్తుంది అనుకోలేదు, ఇంతలోనే మా అమ్మ పోయింది, ఇంకెందుకు నేను మాత్రం బ్రతకడం, మా అమ్మతో పాటు నేను కాలిపోతానని ఏడ్చాట. అందుకే వ్యాసుడు ఏం చెప్పాడు, దూరం మే మరణం యువాహమధునా ధార్యం నచిత్తే త్వితి శ్రోతవ్యో నివృతం కృతాంత మహిష గ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమ ఘటాం అప్రాప్య హిత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం దుర్జటే. నాయన నేను ఇప్పట్లో చావను, నా మరణం చాలా కాలం తర్వాత వస్తుంది, దూరం మే మరణం, మే నాకు మరణం చావు దూరంగా ఉంది, ఎందుకంటే యువాహమధున ఇప్పుడు నేను యువకుణ్ణి లేక యువతిని అని నీ మనస్సులో ఎప్పుడు అనుకోకు. నీ పక్కనే ఎప్పుడు యముడు తిరుగుతూ ఉంటాడు, ఆయన దున్నపోతు మీద ఎక్కి తిరుగుతాడు, ఆ దున్నపోతు మెడలో గంట ఉంటుంది, ఆ శబ్దం శ్రద్ధగా విను, నీ పక్కన యమ వాహనమైన మహిష గ్రైవేయ ఘంటాధ్వని వినపడుతూనే ఉంటుంది, అది తెలుసుకో. రేపు మాపు అనుకోకు, ఏ క్షణంలో ఎవరికి ఏమి దొరుకుతుందో తెలియదు, ఊపిరి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అందుకే ఒంట్లో ఓపిక ఉండగా, ఆయు ఉండగా, ఈ దరిద్రపు శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టి, నీ దిక్కుమాలిన కొంప మీద మమకారం విడిచిపెట్టి, తక్షణం ధూర్జటి యొక్క పురమైన పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రానికి పో, బాగుపడతావు అన్నాడు ఆయన. ఇదిగో దానికి ఉదాహరణ ఆవిడే పాపం. ఇలా చాలామంది ఉన్నారండి, వెళ్ళాలనుకుని వెళ్ళడానికి చచ్చిపోయారు, రేపో మాపో రిటైర్ అయ్యాక వెళదాం అనుకుని ఎంతమంది చచ్చిపోయారు తెలుసా. నేను ఎరిగిన ఒక బంధువే ఉన్నాడు, సరిగ్గా 50 ఏళ్ళు నిండే చచ్చిపోయాడు ఆయన పాపం కాశీ వెళ్లకుండా. ఏం చెప్పగలం, మీరు ఎంతో అదృష్టవంతులు కనుక విశ్వేశ్వరుడు మిమ్మల్ని కటాక్షించాడు కనుక వచ్చాడు, లేకపోతే ఈ వయస్సులో రమ్మన్నా రాలేదు, కాకపోతే వచ్చిందని నిలబెట్టుకోవాలి మనం. రావడం గొప్పమంది, వచ్చాక ఆ శక్తిని నిలబెట్టుకోవాలి. గురువు దగ్గరికి రావడం గొప్ప కాదు, వచ్చాక గురు కటాక్షం ఎల్లవేళలో ఉండేలా చూసుకోవాలి, గురు పరీక్షలో నెక్కాలి, ఆ మాత్రం పరీక్షలో నెక్కకపోతే నీ బతుకు ఏముంది, యోగం. ఇప్పుడు ఈయన అందుకే ఏడ్చాడనమాట, చుట్టుపక్కల పండితులు ఓదార్చి, ఏడిస్తే తల్లి వస్తుందా, ఏడిస్తే బ్రతికిన వాడు వచ్చే పడవైతే 1000 ఏళ్ళు ఏడవచ్చు, ఎన్నాళ్ళు ఏడ్చినా ఆ కట్టె ఎప్పుడో వెళ్ళిపోయింది, అది తిరిగి రమ్మంటే రాదు. భాగవతంలో ఆ సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రలో యమధర్మరాజు గారు అద్భుతమైన మాట అన్నాడు, మచ్చిక వీరికల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచును చచ్చుచునుంట చూచెదరు చావక మానడు వారి భంగి చచ్చిన వానికేచెదరు చావున కొల్లకడాగవచ్చునే ఎచ్చట బుట్టే అచ్చటికి నే గుట నైజము ప్రాణికోటికి. ఈ చచ్చి ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ఆ చచ్చిన వాళ్ళు చూసి జనం గుండెలు బతుకుని ఏడుస్తారు, ఈ ఏడుస్తున్న వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉందండి, ఎంతోమంది మన కళ్ళ ముందు పుట్టడం పెరగడం చావడం అందరూ చూస్తూనే ఉన్నారు, ఈ సృష్టిలో చావకుండా ఎవడన్నా ఉంటాడా, చావున కొల్లక డాగవచ్చుని చావుని తప్పించుకుని దాక్కోగలడా, ఎవరైనా పోవలసిందే, పుడుతున్నాం పెరుగుతున్నాం చస్తున్నాం మళ్ళీ పుడుతున్నాం, ఇది తెలుసుండి కూడా ఈ పిచ్చి మనుషులు చచ్చినవా నీకేడ్చెదరు, ఈ చచ్చిపోయిన వాడి కోసం ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి పోవాలి, మనందరం ఊర్ధ్వలోకాల నుంచి ఇక్కడికి వచ్చాము, మళ్ళీ అక్కడికి పోక తప్పదు, ఎవడు ఏ లోకం నుంచి వస్తే ఆ లోకానికి పోక ఈ మాలోకానికి తప్పదు, అయినా తెలియక ఏడుస్తారు అంటాడు ఆయన. యముడు కాబట్టి అలా అన్నాడు అండి, మానవుడికి ఎంత బాధ ఆయనకేం తెలుసు, యమధర్మరాజు గారి పదవులు ఉంటే ఎవడన్న కబుర్లు చెబుతాడు, ఆ అపూర్వ జ్ఞానం వేరు మరి. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఏడిస్తే ఉపయోగం లేదు రాని ఆయన, పాప అమ్మ కాశీ కాశీ అని పోయింది, కాబట్టి నువ్వు ఆవిడకు మరో ఉపకారం చెయ్యి. పురాణములు శాస్త్రములు కాశీకి వెళ్ళాలనుకుని కాశీకి వెళ్ళలేని వారికి ఒక సులభోపాయం చెప్పాయి. ఏమిటది? చచ్చిపోయిన ఏడాదిలోపు వాళ్ళ చితాభస్మం ఎముకలు కాశీలో కలిపితే వాళ్ళు కాశీలో మరణించిన పుణ్యం ఇంచుమించుగా పొందుతారు. లేదా కాశీలో ఎప్పుడైనా తన పేరు మీదుగా భాగవతాన్ని పారాయణ చేయించుకుంటే గోత్రనామాలతో మనిషి ఉండక్కర్లు అక్కడ. అందువల్ల ఏమిటనమాట, రెండో మార్గం బతికుండగా చితాభస్మం ఇవి కాల్చిన తర్వాత పట్టుకొచ్చి వేస్తాం, చచ్చిపోయాక ఏడాదిలోపు కలపాలి గంగలో, అది కూడా కాశీ గంగలోనే, ప్రయాగలోనే ఎవరో చెప్పినా నమ్మకండి, కాశీ గంగలో కలిపితేనే ఎక్కువ కలిపితే పురాణాలు చెబితే వీళ్ళేమో ఎవడ ఇష్టమో చెప్తాడు, అన్ని చోట్ల కలపచ్చు, కానీ ప్రధానం కాశీలో గంగలో కలిపితే వాడు ఎవడైనా ఎంత నీచుడైనా క్షుద్రుడైనా ముక్తి పొందుతాడు, అది కూడా ఏడాదిలోపు చేస్తే ఎక్కువ కలిపి. ఒకవేళ చితాభస్మము ఎముకలు గంగలో కలపలేకపోయాం, అప్పుడేం చేయాలి? ఇక్కడ మన పేరు మీదుగా ఎక్కడైనా పర్వాలా, మోక్షక్షేత్రంలో ఎక్కువ ఫలితం. అక్కడ బ్రతికుండగానో లేక ఆయన శరీరం విడిచాకానో ఏదో ఒక రకంగా తన పేరు మీదుగా భాగవత సప్తాహం గోత్రనామాలతో చేయించుకోవాలి. మూడవది, ఈ రెండూ కాకపోతే ఇంకేం చేయాలి అంటే దానికి ఒకటే ఒక మార్గం అంట, నిత్యం గురువుగారి కాళ్ళు బట్టి నొక్కి సేవ చేస్తే, గురుపాద సేవ చేస్తే, నా శరీరం నీది గురుదేవ అని గురు సేవ చేస్తే వాడు కాశీలో నివసించి మరణం పొందిన పుణ్యము, భాగవతాది సప్తాహాలు చేయించుకున్న పుణ్యం కేవలం గురు సేవ వల్ల పొందుతాడు. అందుకే అన్నిటికంటే పరాకాష్ఠ గురువు అన్నారు. సామాన్యంగా చెప్పారు చూడండి, మీకు గరుడ పురాణంలో చెప్పారు, గరుడ పురాణంలో అద్భుతంగా చెప్పారు, భాగవతంలో చెప్పారు, శివపురాణంలో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు, చెట్ట చివరికి ఆ ఉపనిషత్తుల సారమైన గురుస్తత్తులో కూడా గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవన్నీ ఉపనిషద్ వాక్యాలు, ఇవన్నీ వేద వాక్యాలు. ఇందులో మీ అమ్మకి నువ్వేం చేస్తావంటే ఆవిడ దహనం చెయ్యి, చితాభస్మం ఎముకలు ఇవి బయటికి తీయి, వీటిని ఒక మూట కట్టు, వీటిని ఆవు పాలతో శుద్ధి చెయ్యి, పంచగవ్యంతో శుద్ధి చెయ్యి. పంచగవ్యం అంటే తెలుసా, గవ్యము అంటే ఆవు నుంచి వచ్చినవి, గవ్యము అనగా గో సంబంధమైనవి, ఆవు శరీరము నుంచి వచ్చేదాన్ని గవ్యం అంటారు. అవి ఎన్ని? ఐదు. ఏమిటవి? ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. ఆవు పెరుగు అంటే ఆవు పెరుగుస్తుందా అనకండి, ఆవు పాలు తోడు పెట్టగా, పాలు తోడు పెట్టగంటే మళ్ళీ పాలు కూడా కాచి తోడు పెట్టగా ఇన్ని చెప్పాల్సి వస్తుంది. ఆవు పెరుగు ఎక్కడ వస్తుందండి, పెరుగు ఎలా ఇస్తుందండి అండం. కాబట్టి ఆవు పాలు పెతకండి, కాచండి, చల్లార్చండి, చల్లారిన తర్వాత తోడు పెట్టండి, అప్పుడు వచ్చే పెరుగు ఆవు పెరుగు. ఈ పెరుగుని చిలకండి, పూర్వం పెరుగు అని ఒకటి ఉండేది, చిలికితే అందులోంచి వెన్నని వచ్చేది, ఆ వెన్న కాచండి, అప్పుడు వస్తే ఆవు నెయ్యి. డైరెక్ట్గా పెతకండి పాలు, అది ఆవు పాలే. ఆవుకి బాగా పోస్తే మంచినీళ్ళు కుడితే అప్పుడు అది పోస్తుందే, అది ఆవు యొక్క మూత్రం అంటారు. ఆ తర్వాత ఆవుగారు బాగా దాణా తిన్నాక వేస్తారు చూసారా, దాన్ని గోమయము అంటారు ఆవు పేడ. ఇంక మీకు అనుమానం ఉండకూడదు, మళ్ళీ నన్ను పేడ అంటే ఏంటంటే అదో పేడ నాకు. కాబట్టి ఈ ఐదింటిని కలిపిన ముద్దకి పంచగవ్యము అని పేరు. ఈ పంచగవ్యముతో ఎముకల్ని శుద్ధి చెయ్యాలి, ఆ తర్వాత మళ్ళీ కొంచెం పాలు పోయాలి, ఆ తర్వాత నీళ్లు పోసి శుద్ధి చేయాలి, దాన్ని పట్టుగుట్టలో కొట్టాలి, పట్టుగుట్ట. ఆపై చితాభస్మం దాన్ని కూడా మంచి బంగారపు నగరం ఎలా అయితే మూటలో పెడతామో, ఉంగరాలు మొదలైన వాటిని అంత భరిణిలో పెడతారు, కొంతమంది పరుసుల్లో పెడతారు, అలాంటి ఒక మంచి మూటలో భస్మం మూటగట్టు, వీటిని తీసుకో. కార్యక్రమాలు అన్నీ అయిపోయాక సంవత్సరంలోపు కలుగు ఎక్కడ, గంగలో. చాలామంది 12 రోజుల్లోపు కలపాలంటారు. అసలు ఎలా కలుపుతారండి 12 రోజుల్లో? ఇప్పుడంటే విమానాలు వచ్చాయి, ఆ రోజుల్లో ఎక్కడో సేతువు దగ్గర లేకపోతే విజయవాడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి 12 రోజుల్లోపు వస్తారా? కాబట్టి ఇలాంటి కబుర్లు ఎందుకు చెబుతారో తెలియదు అనమాట. 11 రోజుల్లో కలపకపోతే ప్రమాదంట, మరి వచ్చి అవధర్మరావు చెప్పాడు 11 డేస్లో కలపకపోతే నువ్వు చచ్చిపోతావని. ఇవన్నీ లేనిపోయిన కల్పితాలు, అసలు ఒకటి కాదు ఎన్నో రకాల కల్పితాలు వచ్చి పడిపోయాయి. అసలు ఆడవాడు శ్మశానానికి వెళ్ళొద్దు అంటాడు వాడు. స్త్రీవాద పురుష కశ్చిత్ ఇష్టస్య కురితే క్రియా, నీకు ఎవడి మీద ఇష్టం ఉంటే ఆడ లేక మగ, స్త్రీవా అధ కశ్చిత్ అన్నాడు, ఆడ లేక మగ ఎవరూ లేకపోతే ఇంకెవడినైనా సరే తీసుకెళ్ళి శ్మశానంలో ఆ కార్యక్రమం కర్మకాండ చేయంత అన్నారు. దహన కార్యక్రమం ఆడవాళ్ళ చేత కూడా చేయించచ్చు అని సుస్పష్టంగా ఉంది. పిండ ప్రధానానికి వాళ్ళు అర్హులే, అర్హత ఏం లేకపోవడం లేదు. ఇవన్నీ 300-400 ఏళ్లలో వచ్చాయి. గరుడు పురాణం చదవండరా ఒకసారి. గరుడు పురాణాన్ని నేను నమ్మనంటే నేనేం చేయలేను, కానీ నాకు వ్యాసుడు అంటే నమ్మకం లేదు, గరుడు పురాణం అంటే నమ్మకం లేదంటే నేను చేయలేను. మూలములో సుస్పష్టముగా ఈ శ్లోకం ఉన్నది. గరుడ పురాణంలో 13వ అధ్యాయం వరకు ఉంటాయి. అవన్నీ చదవండి, కనీసం ప్రేతకాండలు. ఆడవాళ్ళు వెళ్ళారు ఆ రోజుల్లో, ఆడవాళ్ళు చేశారు సందేహం లేకుండా. కాకపోతే ఏం చేసేవారంటే పిండాలు పెట్టడానికి ఒక పురోహితుడిని పక్కన పెట్టుకుని వీళ్ళు కూర్చుని వాళ్ళ చేత చేయించాలి. వాళ్ళు ఏం పనికిరారని ఎక్కడ చెప్పలా, శ్మశానానికి వెళ్ళవద్దని చెప్పలా. క్రమక్రమంగా ఆడవాళ్ళల్లో సుకుమారత్వం పెరిగి శ్మశానంలో తగలబడుతున్న వాళ్ళని చూసి తట్టుకోలేకపోయేవారు. అందుకని బంగారం లాంటి భర్త కాలిపోతుంటే ఈ హౌండో ఏ నదులు దూకుతారేమోనని రానివ్వకుండా చేయడానికి ఇలా చేశారు. అంతకంటే లేదు, మన పెద్దలు చేసిన దాని అరకాతల ఉద్దేశం ఏంటంటే చూసి తట్టుకోలేరు అని. స్త్రీలు సహజంగా సుకుమారులు కదా పూర్వం, అందుకని వాళ్ళని శ్మశానానికి పట్టుకెళ్ళి ఇచ్చేవారు కాదు. అంతకంటే ఏం లేదు తప్ప వాళ్ళ మీద ద్వేషం ఏంటండి, ఎవరి మీద ద్వేషం ఉండదు. మన పండితులకి పెద్దలకి ఎవరి మీద ద్వేషం లేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఆరితేరారు కనుక ఇప్పుడు వెళ్ళచ్చు. ఉదాహరణకి పాండురాజు గారిని కాలుస్తూ ఉంటే పక్కన కుంతి లేదా, ఆ మాదిరి అందులో దూకి చచ్చిపోతుంటే కుంతే కదా పిల్లల్ని పట్టుకునేది, కాబట్టి పక్కన ఉన్నది. పూర్వం ఒకళ్ళిద్దరు కాదు కొన్ని వందల మంది చూపిస్తాను. తన భర్త శవాన్ని తానే కాల్చుకున్న పౌరాణిక స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, అవునా? అలా సొంతంగా భర్త శవాలు కాల్చిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. ఎదుగులేరు, ఓలెడంతమంది ఉన్నారు. మన పురాణాల్లో 800 మంది ఉన్నారు. అందువల్ల నాయన 7 లోపు నువ్వు బయలుదేరు, ఈ చితాభస్మం కలుపు, ఎముకలు కలుపరగా ఈయన అంగీకరించాడు. పండితులారా, మీరు మహానుభావులండి, నా నెత్తి మీద పాలు పోశారండి. మీరే కనుక ఈ మాట చెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, మా అమ్మని మీరు రక్షించారు అని తల్లి మీద ప్రేమని కొంచెం దిగమింగుకొని ఎవరికైనా మరణము తప్పదు కదా అని నిశ్చయించుకొని తల్లికి దహన కార్యాదులు చేసి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి ఇంకా అమ్మ మీద ఉన్న ప్రేమతో కోట్లు దానం చేసేసాడు. మళ్ళీ మామూలు కోట్లు కాదు, మళ్ళీ ఈ చేతితో దానం చేస్తే ఆ చేతితో తెలియకుండా చేసేసాడు. దానం ఎప్పుడు ఎక్కువ ప్రకటించకుండా చేస్తే, గుప్తంగా చేస్తే మంచిది. గుప్త దానం చాలా మంచిదట, మీరు గుర్తుపెట్టుకోండి. గుప్త దానము చేసిన వాడికి మామూలు వాడు దానం చేసిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. నేనేం చెప్పినా పురాణ భక్తులను 100 సార్లు చెబుతున్నాను నేను, అస్సలు ప్రకటించకండి ఫలానా వాడి కొడుకు, ఫలానా వాడి మనవడు అని 100 పేర్లు చెప్పి ఇదిగో అన్నదానము నిమిత్తం రూపాయి ఏది ఇన్ని పేర్లు చెప్పి దానివల్ల ఏమిటి ఉపయోగం లేదు. ఇచ్చేదింత కొండంత ఆర్భాటం, తడి తక్కువ హడావిడి ఎక్కువ, ఏం ఉపయోగం దానివల్ల? అందుకని ఎప్పుడూ కూడా దానము తన గొప్పతనము ఈ రెండు బయటికి ప్రకటించకూడదు అన్నారు. నేను వేళపడానికి చెప్పట్లేదు, మీకు నా మీద నమ్మకం ఉంటే వినండి. లేని పక్షంలో మీకు అన్నిటికీ ఒక ప్రమాణం ఉంది పురాణాల్లో అని చెబుతున్నాను నేను. ఒకప్పుడు శిబి చక్రవర్తి తల అంటుకుంటున్నాడు, దాతల్లో గొప్ప దాత శిబి చక్రవర్తి. ఆయన పౌరం కోసం శరీరం కూడా కోసి దానం చేశాడు. ఆ తర్వాత దధీచి శరీరమే దానం చేసేసాడు. ఇలా ఎంతోమంది ఉన్నారు. అలాగే శివ చక్రవర్తి ఒకరోజు ఇంత బంగారపు గిన్ని తెచ్చుకుని దాంట్లో నువ్వుల నూనె పోసి ఆ నువ్వుల నూనె ఒళ్ళంతా మర్దన చేసుకుని ఆ తర్వాత తలంటుకుందామని కూర్చున్నాడు. ఇంతలో ఒక పండితుడు వచ్చి భిక్షాందేహి అనగా ఆ సమయానికి ఆయన ఎడమ చేతిలో ఉంది ఈ బంగారపు గిన్ని, ఇంత పెద్ద బంగారపు గిన్ని, అందులో నువ్వుల నూనె ఉంది, ఆ నువ్వుల నూనె కుడి చేతిలో పోసుకుని ఒంటికి పోసుకుంటున్నాడు ఆయన. ఇంతలో ఈయన వచ్చి భిక్షాందేహి అనగానే ఎడం చేతిలో ఉన్న గిన్నె ఆయన చేతిలో పెట్టేశాడు. అవతల పండితుడు తెల్లబోయి దానం ఎవరైనా ఎడం చేత్తో చేస్తారా, ఫలితం కావాలంటే కుడి చేత్తో చెయ్యాలి, ఆ ఎడం చేతిలో గిన్నె కుడి చేతిలోకి మార్చుకొని దానం చేస్తే పుణ్యం వస్తుంది కదా మహారాజా అంటే, పోయి నాయన ఈ ఎడం చేతిలోంచి ఈ గిన్నె మళ్ళీ కుడి చేతిలోకి వచ్చేలోపు నీకు ఇవ్వకూడదు అనిపిస్తుంది. నా బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలుసు, ఇప్పుడు ఇచ్చాను మళ్ళీ కాసేపు నాకు నా కోపం రావచ్చు తీసేసుకోవచ్చు, నువ్వు తక్షణం వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అన్నాడు. అంటే ఎడం చేతి నుంచి కుడి చేతిలోకి వచ్చేలోపు మనసు మారిపోతుంది, చెప్పలేమండి, దిక్మాలు కూడా అది. అందుకని మనం ఇక మీదట ఏం చేసినా సరే తక్షణం మళ్ళీ రెండో మాట మాట్లాడకుండా గుప్తముగా చేసి పారేద్దాం అన్నమాట. గుప్తముగా చేస్తే టపుక్కన పైకి వెళ్ళిపోతాం, ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాం. అందుకే ఆయన దానములు చేస్తున్నప్పుడు ఎక్కడ గిన్నె దానం చేసి దాని మీద ఫలానా ధనంజయుడు వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం అని కూడా వేయించలేదు. నేను ఈ మాట ఎందుకు చెప్పానో ఈ మాటకే మీలో చాలామందికి అర్థమయ్యి ఉంటుంది. మీరు దానాలు చేసేటప్పుడు గిన్నెలు ఇచ్చేటప్పుడు మీ పేర్లు వేసుకుని మా అమ్మ జ్ఞాపకార్థం, అయ్యవారి జ్ఞాపకార్థం అని వేస్తున్నారు, అది కూడా వెయ్యకండి. ఏమీ లేకుండా ఇవ్వండి, ఆ తర్వాత మీకు వచ్చే ఫలితం ఎంత గొప్పదో ఆలోచించండి. చాలా కాలం క్రితం ఒక ఆడిటోరియం కట్టించారు. ఆడిటోరియం అంటే పెద్దది కట్టించాలంటే 10 మంది డొనేషన్స్ ఇవ్వాలి కదా. అందుకని ఆడిటోరియానికి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళకి సభాభవనానికి దానం చేసేవాళ్ళ పేర్లు రాళ్ల మీద చెక్కుతాం అన్నారట. అందరూ డబ్బు ఇచ్చారు, ఈ రాళ్ల మీద వాళ్ళ పేర్లు వేశారు. ఉదాహరణకి 25,000 గ్రానైట్ దానం అని ఒకడు, ఇలా అన్నీ వేశారు నేల మీద, స్తంభాల మీద, అన్ని చోట్ల దాతల పేర్లు బాగా వేశారు. ఆఖరిన ఒక ఆయన వచ్చాడు, బలి ఉందండి, అందరూ దాతలు వచ్చినట్టున్నారు, నేనేం దానం ఇవ్వను అంటే ఫ్యాన్లు లేవండి, ఫ్యాన్లు దానం చేయండి అన్నారు. పాప ఈయన ఫ్యాన్లు కొన్నాడు మొత్తం హాల్లోకి. ఒక రెక్క మీద ఇంటి పేరు రాశాడు, ఒక రెక్క మీద సూర్య వెంకట సుబ్బారాయ అప్పారావు అని 3 రెక్కల మీద మొత్తం మీద వేయించుకున్నాడు పేర్లు. ఫ్యాన్లు పైన బిగించారు. తీరా పురాణానికి ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. కింద చూస్తే ఫలానా పుల్లారావు గారి దానం అని నాపరాయం మీద ఉంది. ఈ వెనకాల చూస్తే డిప్పారావు గారి దానం అని ఉంది. అక్కడ చూస్తే కప్పారావు దానం అని ఉంది. ఇప్పుడు తన ఫ్యాన్ల కోసం పైకి చూశాడు. ఫ్యాన్లు గిర్రం తిరుగుతూనే పేర్లు కనపడ్డల్లా. దాంతో ఒళ్ళు మండిపోయింది దానికి. కర్ర ఎత్తాడు, ఏయ్ అన్నట్ట. అనగానే ఆ బోర్డు దగ్గర ఉన్నవాడు వణికిపోయాడు. ఏమిటండి అన్నట్ట, స్విచ్లు కట్టే అన్నట్ట. అసలే ఏసీలోకి చచ్చిపోతున్నాం, స్విచ్లు కడితే మేమే బతుకుతామండి అన్నట్ట. స్విచ్ కట్టకపోతే పుచ్చ పగిలిపోతున్నాం అనుకుంటున్నావు, కట్టేయి అన్నాడు. దాంతో వీడి పిచ్చాడు అనుకుని నేను కట్టేశాడు. కట్టగా కాసేపటికి ఫ్యాన్ ఆగిపోయింది కదా. అప్పుడు తృప్తిగా చూశాడు, సూర్య వెంకట సుబ్బారాయ అప్పారాయ బహద్దూర్. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, హాల్లో కార్యక్రమాలు జరిగినంతసేపు ఫ్యాన్లు కట్టేయండి, అందరూ వెళ్ళాక వేసుకోండి అన్నాడు ఆయన. ఇది పేరు కోసం దానం చేసుకుంటూ వచ్చే లాభం. ఇంకేమిటి దానమా? అది ఏ దానం? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, దానివల్ల నథింగ్. కాబట్టి ఈ రోజు నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో ఎనౌన్స్ చేయకండి. ఒకవేళ ఇతరులను ప్రోత్సహించడానికి చేస్తే అది మంచిదే, అది కూడా వెంటనే మర్చిపోండి, తర్వాత మళ్ళీ ఎత్తకండి దాని గురించి. ఇప్పుడు ఈయన అలాగే దానం చేసి ఆ తర్వాత ఓ పట్టు చీర తెచ్చాడు. అందులో వాళ్ళమ్మ ఎముకల్ని పంచగవ్య శుద్ధి అవి చేశాక కట్టాడు. ఇంకో మూట తెచ్చాడు, అందులో చితాభస్మ మూట కట్టాడు. ఈ 2 మూటల్ని ఒక ఇత్తడి పెట్టి, ఆ తర్వాత రాగి పెట్టి, దానికి మళ్ళీ వెండి పెట్టి, వెండి పెట్టికి బంగారం పెట్టి, బంగారం పెట్టికి పైన తోలు పెట్టి, ఇన్ని పెట్టిలు చేయించాట వాళ్ళమ్మకి. పెట్టిలో పెట్టి, పెట్టిలో పెట్టి చొప్పున పెట్టి, వీటన్నిటినీ ఓ మళ్ళీ ఓ పెద్ద చెక్క పెట్టిలో పెట్టి దానికి ఎంత తాళం వేశాడు, తాటికా ఎంత తాళం వేశాడు. గొళ్ళమేమో ఇంతను, తాళం అంతా వేశాడు. ఆ తర్వాత కాశీ ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు. కాశీకి వెళ్ళాలి కదా మరి, ఆ రోజుల్లో కాలి నడకన వెళ్ళాలి. ఈ పెట్టిని పొయ్యాలి, తనతో పాటు కొంత సామాను పట్టుకెళ్ళాలి, పైగా ఇది కొంత చేతస్తుంది, ఎక్కడ పడితే అక్కడ ఫోన్ చేయడు, కొన్ని చోట్ల వండుకు తినాలి. ఆ రోజుల్లో అందరికీ అలాంటి నియమాలు ఉండేవిలేండి. అందుకని ఈయన అన్నం వండుకునే సామాగ్రి మొదలైనవన్నీ ఇంకొక ఆవిడిలో పెట్టుకున్నాడు. ఇదొక ఆవిడి, ఇదొక ఆవిడి, ఇవి మొయ్యడానికి ఒక మనిషి కావాలి. వీళ్ళ ఊరు పక్కనే బోయవాళ్ళ పల్లె అని చెప్పాను కదంతా, అక్కడ పింగాక్షుడు అని ఒక బోయవాడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే కాశీకి వెళదాంటారా అంటే, బాబోయ్ నే రానండి అన్నట్టు. నా దగ్గర పెట్టెలు మోస్తే రోజుకు ఒక బంగారు నాణ్యం ఇస్తాను అన్నాడు. అనగానే వాడు డామర్ కింద పడిపోయాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ చిల్లి గవ్వలను ఉండేవి, చిల్లి గవ్వలు ఇచ్చేవరకు మోస్తే అటువంటిది ఏకంగా చిల్లి గవ్వ కాదు, రాగి నాణ్యం కాదు, బంగారు నాణ్యం ఇస్తానంటున్నాడు ఈయన అనుకుని మళ్ళీ బుర్రబొక్కని, అయ్యగారంటే నిజమేనండి, ఒక బంగారు నాణ్యం ఒక రోజుకి ఇస్తారా అన్నట్ట. గ్యారంటీగా ఇస్తాను, కాశీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడితే అన్ని బంగారు నాణ్యాలు ఏ రోజుకి ఆ రోజు లెక్క పెట్టిమంటే ఇస్తాను, లేదా వచ్చాక మొత్తంగా ఇస్తాను, లేదా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ తీసి పారేస్తాను ఏమనుకుంటున్నావు. పేటీఎం అనగానే, పేటీఎం నాకు ఎందుకులేండి, అసలు నాకు అకౌంటే లేదు, ఏ రోజుకి ఆ రోజు ఇస్తే చాలన్నాడు వాడు. ఇక ఎక్కడి నుంచి శుభముహూర్తంలో ప్రయాణం మొదలయ్యింది. అదే ముహూర్తము కానీ ఈ బోయవాడు ఓ మంచి కావిడి పద్ధతి తెచ్చి ఓ పెట్టి ముందులో ఓ పెట్టి వెనకాతలో పెట్టి ఈ చిక్కం పెట్టుకుని అహం అహం అని మోసుకుంటూ బయలుదేరేవాడు. రోజు ఒక్కో చోట రాత్రిపూట చీకట్లో బజిరి ఈయన వంట చేసి వాడికి పెట్టేవాడు. దారిలో సరుకులు కొనుక్కునేవారు, అన్నమాట ప్రకారం రోజు కొనాడు ఇచ్చేసేవాడు. ప్రయాణం చాలా ఎక్కువ టైం పట్టింది, ఎక్కడ సేతు ఇక్కడ కదా, 2 నెలలు పట్టింది అట నడిచి రావడానికి. ఇంకొక 2 లేక 3 రోజుల్లో కాశీ వస్తారట వాడు. కాశీ కేవలం ఇంకొక 40 మైళ్ళు 50 మైళ్ళు ఉంది, 2-3 రోజుల్లో వచ్చేస్తారనగా ఓ చోట ఒక సత్రం ఉంది అక్కడ, ఓ పెద్ద సత్రం. ఇలాంటి సత్రమే బాత్రూముల్లో నీళ్ళు వెనక్కి తండే సత్రం, అలాంటి ఓ మంచి సత్రం అక్కడ కనబడింది. ఆ సత్రం దగ్గరికి వెళ్ళాక ఈయన ఏమంటే ఒక రూమ్ కావాలండి అంటే డబ్బులు బొత్తుకుని ఇచ్చారు, పెద్ద రూమ్ ఏదని. ఆ రూమ్లో ఈ కావడి గేవడి అన్నీ పెట్టి, ఒరే వంట సరుకులు నిండుకున్నాయి, నేను బజారుకి వెళ్ళి పప్పులు ఉప్పులు మిరపకాయలు ఇవన్నీ తెస్తాను, ఈ పెట్టేది జాగ్రత్త రోయ్ అని చెప్పి ఈ బోయవాడిని అక్కడ కాపలా పెట్టి ఈయన బజారుకి వెళ్ళాడు. బజార్లో మరి బేరాలు గేరాలు సాగాలి కదా, అవన్నీ చూసుకుని పాపం ఈ పుణ్యాత్ముడు ఓ 3-4 గంటలు వెచ్చించి వెత్సాలు తీసుకుని నీరసపడిపోతూ రూమ్ దగ్గరికి వచ్చాడు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది, ఎండ నెత్తి మీద మాడిపోతుంది, దాహం ఎక్కువైపోయింది, ఆకలి ఎక్కువైపోయింది. అందుకని ఒరే పింగాక్ష పింగాక్ష మంచినీళ్ళు రోయ్ అన్నాడు. అనగానే లోపల నుంచి వాడు మంచినీళ్ళు ఇవ్వలేదు. కొంతమంది శిష్యులు సేవను వస్తారులేండి, మనకు సేవ కాదు షేవ్ చేస్తారు, మంచినీళ్ళు అడిగితే కనపడి ఎప్పుడు మయమైపోతా తెలియదు, వాళ్ళ స్వార్థం వాళ్ళది. వీడు అలాంటి వాడేమో అని అనుకుని పింగాక్ష వాటర్ అన్నాడు. పలకలేదు వాడు, ఒరే పానీ అన్నాడు. అయినా వాడి దగ్గర నుంచి మాట వినపడలేదు. దాంతో వీడు ఉస్సురు అంటూ గదిలోకి వచ్చేట వచ్చినాడు కోసం. గదిలో పెట్టి లేదు, వాడు లేడు. ఇంకా చూడండి అని గుండెలు బాధేసుకుని ఆ సత్రం మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ గదిలో మా అసిస్టెంట్ ఉండాలి మా సేవకుడు ఏడండి అంటే, మాకేం తెలుస్తుంది మీరు ఎలా వెళ్ళగానే పెట్టుకొచ్చుకుని బయటకు వెళ్ళాడు, మీ వాడే కదా అనుకున్నాం మేము అన్నారట. ఈయన ఎలా వెళ్ళగానే వీడ పెట్టట్టుకు పోయాడు. ఇంక వీడు బాబోయ్ అందులో మా అమ్మ చితాభస్వం ఉంది, బూడిది ఉంది, ఎముకలు ఉన్నాయి, మా అమ్మోయ్ మా అమ్మ అంటూ వాడికి మతిపోయినట్టు ఈ అన్నం కూడా వండుకోకుండా అలాగే మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. దారిలో ఏదన్నా దొరికితే తిన్నాడు. మొత్తం అసలు ఈ పెట్టితో సేది అక్కడే వదిలేశాడు, మిగతాది ఇంకా పిచ్చెక్కిపోయినట్టు అయిపోయింది. దానికి పరమబాధ కలిగేసింది. అందుకని 2 నెలలు నడిచి వచ్చిన ఆయన మళ్ళీ 2 నెలలు పరిగెట్టుకుంటూ వెనక్కి తిరిగి వచ్చాడు. ఇంకా 2-3 రోజుల్లో కాశీకి వెళ్ళవలసిన వాడు ఇంటికేసి వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళి బోయపల్లికి వెళ్ళి, ఏడేమి ఆయన అని మొగుడు అడిగితే ఆవిడ ఎదురు తిరిగి, మా ఆయన్ని నీతో పంపాను, ఏం చేసావో చెప్పు, చంపేశావా, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేస్తానందిట. వసిన సింపదేగా ఎదురు తిరిగి నా మీద దాడి చేస్తున్నావు నువ్వు, మళ్ళీ ఇదో గొడవ ఉంటుంది కొంతమందితోటి. అందుకని అమ్మా నీ మొగుడు పారిపోయాడే బాబు, వాడిని పట్టుకోవడానికి నేను వచ్చానంటే, ఏం లేదు మన రాజుగారి దగ్గరికి వెళదాం అందిట అన్నిటికీ. సరే దీంతో మాట్లాడితే లాభం లేదు, మూర్ఖురాలనుకుని ఈయన ఎలా అయినా వీడిని పట్టుకోవాలనుకున్నట్ట. వాళ్ళ ఇంటికి ఎదురుగుండా, ఈ బోయవాడి ఇంటికి ఎదురుగుండా ఒక పెద్ద పొద ఉన్నది. ఆ పొదలో కూర్చుంటే ఎవరూ బయటకు కనపడరు, ఆ రోజులు అడవులు కదా మరి. వీడి గుడిసె మాత్రం కనబడుతుంది. అందుకని ప్రతిరోజు పగటిపూట ఇంట్లోనే పడుకుని సాయంకాలం వేళ ఈ పొదలో దక్కునేవాడే, వీడు ఎప్పుడు వస్తున్నాడో చూద్దామని. ఓ 2-3 రోజులు అలా పొదలో కాపలా కాయగా 4వ రోజు వాడు దొరికాడట. అర్ధరాత్రి పూట రహస్యంగా గుడిసె తలుపు తీసుకుని ఇంట్లో దూరుతున్నాడు వాడు. ఈయన పరుగు పరుగుని వెళ్ళి వాడి భుతం గట్టిగా పట్టుకోగానే వాడు తెల్లబోయి, నన్ను ఏమనకండి అయ్యగారు అన్న మొదలెట్టాడు. ఒరే నాయన నీ మీద ఒట్టు, నిన్ను జైలుకి పంపను, ఏమీ అనను, నాకు కావలసిందల్లా పెట్టి, ఆ పెట్టిలో మా అమ్మ చితాభస్వం ఉంది, నా కన్న తల్లి ఎముకలు ఉన్నాయి, వాటిని కాశీ గంగలో కలిపి తల్లికి కాశీక్షేత్ర నివాస ఫలితం ఇద్దామని వచ్చేంత దౌర్భాగ్యుడు, నా పంపకొల్లేరు చేసేసావు కదా నాకు. ఇంతగా పెట్టి ఎక్కడ పెట్టామంటే, అయ్యగారు నన్ను క్షమించండి, మీరు చిటికి మటుగా పెట్టి చూడడం, ఆ పెట్టికి తాళం 2-3 సార్లు పరీక్షించడం, ఇవన్నీ నాకు అనుమానం కలిగించాయి. పైపెచ్చు ఎంత పిచ్చాడైనా ఒక పెట్టి మోస్తే రోజుకు బంగారు నాణ్యం ఎందుకు ఇస్తాడు, కాబట్టి ఇందులో కొన్ని కోట్లు ఖరీదు నవరత్నాలు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయేమో అనిపించింది నాకు. అందుకనే మీరు అలా బయటకు వెళ్ళగానే పెట్టి ఎత్తుకొచ్చేసాను. కొంత దూరం అడవిలో పరిగెత్తాక తాళం పగలగొట్టా, చూస్తే లోపల ఇంకో పెట్టి, ఆ పెట్టి తాళం పగలగొట్టా, ఇంకో పెట్టి, ఇలా అన్ని పెట్టులు వెతక్క వెతక్క ఆ ఆకారం ఉన్న పెట్టిలో ఎముకలును బూడిదే కనపడగానే, అమ్మ బాబోయ్ ఈయన భూతమంత్రుడేమో అని నాకు భయం వేసింది. దాంతో ఆ ఎముకలును ఆ భస్మం విసిరి పారేసాను అడవిలో ఓ చెట్టు కింద అన్నట్ట. సరే ఆ చెట్టు ఎక్కడో చూపించు, భస్మం అంటే కనపడకపోవచ్చు కానీ ఎముకలు దొరుకుతాయి కదా అనగా మళ్ళీ ఇద్దరు కలిసి బయలుదేరారు. చచ్చి చెడి నడిచి ఆ ఎముకలున్న ప్రాంతానికి వచ్చారు. అది కేకారణ్యం, అసలు అడవిలో మనకి ఏ దిక్కు ఏది తెలియదు కదా. అందులో ఇన్ని నెలలు గడిచాక వాడికి ఏం గుర్తండి, కాశీ సందులోనే గుర్తుంటలేదు మనకి, ఏమో ఏ సందులోకి పోతున్నాం, ఏ సందు గొంతులోకి పోతున్నాం, ఒకసారి చూసే దేవు మళ్ళీ గుర్తుకురాదాయి. అటువంటిది ఎముకలు ఏం కనబడతాయి. నిజంగా ఇక్కడ శ్రీనాథుడు రాశాడండి, ఆ కవిత్వం శ్రీనాథుడి వల్లే అవుతుంది. శ్లోకం కంటే తెలుగు పద్యం అద్భుతంగా రాశాడు. చదివితే మనకే గుండె అలా కొట్టుకుంటుంది, ఒళ్ళు చల్లుమంటుంది.
ఎముకలు చల్లినట్టి తోటరుగడయ్యే దైవ వశమున ఆ బిల్ల తస్కరుండు తిరుగు తోటికి మరలనే అరుగుతుండే దిగ్భ్రమం వెత్తి అచ్చోట తిరుగుతుండే.
ఎముకలు ఎక్కడ చల్లాడో ఎంత వెతికినా కనపడటం లేదట, ఆ స్థలం తెలియటం లేదు అడవిలో. అదే దైవ వశమున, దైవయోగం వల్ల ఆ ఎముకలు కనపడలేదు, భస్మం కనపడలేదు. ఆ దొంగాడు ఎంత వెతికినా తిరిగిన చోటే తిరుగుతాడు, వెతికిన చోటే వెతుకుతాడు. దానికి దిగ్భ్రమ, ఏ దిక్కేదో తెలియకపోతే దాన్ని ఏమంటారు, దిక్కు భ్రమ, దిగ్భ్రమ. దిగ్భ్రమ కలగడం అంటే ఏ దిక్కేదో తెలియకపోవడం అనమాట, ఎక్కడ ఏం చేసామో తెలియకపోవడం. అలా అయిపోయి చదువు విసిగిపోయి, అయ్యగారు ఇక నా వల్ల కాదండి, ఇంకెంతకాలం నాలుగు రోజులు తిరిగితే నన్ను తీసుకెళ్ళి మీరు కాశీకంకలో కలపాలి, నేను పోతున్నానని వెళ్ళిపోయాడు. అప్పుడు నేను నెత్తి నోరు మొత్తుకుని, భగవంతుడా నాకెంత అన్యాయం జరిగింది, మా అమ్మని కాశీ తీసుకెళ్ళలేకపోయానా అని ఏడుస్తూ వచ్చి సంవత్సరం పాటు కఠిన ఉపవాసం చేసి అతి కష్టం మీద తనను తాను సంభాళించుకున్నాడు. ఈ కథ కుమారస్వామి ఎవరు చెప్పారు, కుమారస్వామి అగస్త్యునికి లోపముద్రకి చెప్పి, ఈశ్వరానుగ్రహం లేకపోతే ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టలేడు, పెట్టినా ఉండలేడు, ఎముకలు కూడా రావు చివరికి అనగానే లోపాముద్ర కొంచెం కన్నీళ్లు పెట్టుకుని, ఏమండి ఇంత జీవితం అంతా కాశీ కాశీ అన్న ఆవిడ బతుకు అంతేనా, ఇంకా ఆవిడకి విముక్తి లేదా అంటే, కంగారు పడకమ్మా, ఇప్పుడు చెబుతున్నాను నేను, కాశీకి ఒక గొప్ప శక్తి ఉన్నది, ఆవిడకి ఆ జన్మలో యోగం లేదు, కానీ బతికున్నంతకాలం ఏమైంది ఆవిడ, కాశీ 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 అని కన్ను మూసింది. అహం కాశీం గమిష్యామి చెప్పండి అందరూ కూడా, అహం తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటానని నిరంతరం అనేవాడికి కాశీవాస ఫలితం వస్తుంది. దాని ఫలితం వల్ల ఏదో జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. ఆవిడ కాశీ కాశీ అనుకోవడం వల్ల చచ్చిపోయాక వచ్చే జన్మలో కాశీ మహారాజు గారి కూతురే పుట్టింది. ఇందాక దాకా మీరు చప్పట కొట్టలేదు, ఇప్పుడు కొట్టారంటే ఆవిడ మీద మీకెంత ప్రేమ ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది. కాశీ మహారాజు గారి కూతురే పుట్టింది. ఆ కాలంలో విదర్భరాజు గారికి ఆవిడ మొగుడే, అంత పూర్వం చచ్చిపోయాడే, విదర్భరాజు గారికి కొడుకై పుట్టాడు. విదర్భ అంటే మహారాష్ట్ర నాగపూర్. ఈ విదర్భరాజు గారికి ఒక్కడే కొడుకు, కాశీరాజు గారికి ఒక్కతే కూతురే పుట్టింది. ఈవిడ కాశీరాజు గారు నాకు ఇల్లరికం వచ్చేవాడికే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఈ అమ్మాయి చూస్తే పరమసుందరీమణి, ఇక ఎవడన్నా ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేడు. అందుకని ఈ విదర్భరాజ కుమారుడు, నేను ఇల్లరికం వచ్చి కాశీలో ఉంటానండి, మీ అమ్మాయిని చేసుకుంటానన్నాడు. రాజుగారు పెళ్లి చేసి ఈ రాజ్యం కాశీ రాజ్యం ఈ అల్లుడికి ఇచ్చారు. ఆ అల్లుడు గారును ఈ కూతురు గారేది ఈ ధనంజయుడి తల్లి, కాశీ కాశీ అనుకున్నావిడ భర్తతో కలిసి కాశీరాజ్యాన్ని పరిపాలించింది. 800 సంవత్సరాలు వాళ్ళు కాశీరాజ్యాన్ని పరిపాలించాక ఒక శుభముహూర్తంలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తూ చేస్తూ అక్కడే శరీరం విడిచిపెట్టేశారు. ఆ పుణ్యంతో శాశ్వతంగా కైలాసానికి వెళ్ళారు. అందులో ఈ అమ్మాయి, అమ్మవారి చెలికత్తులు ఉంటారు జయ విజయ కాపలవాళ్ళు, అది పోస్టు పేరు, నిజానికి అది పేర్లు కాదు ఉద్యోగం పేరు. అందులో ఈ అమ్మాయి జయగా మారిపోయింది, భర్త గారేమో జయ విజయుల్లో ఒకడైన జయుడిగా మారిపోయాడు. చివరికి ఇద్దరు శివుడికి అమ్మవారికి కాపలవాళ్ళు అయ్యారు. కాశీ మహిమయ్యది. ఈశ్వరానుగ్రహం లేకపోతే వెళ్ళలేం, వెళ్ళినా ఎముకలు వెళ్ళవు, అయినా తపన తపన లోపల కాశీ 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 అనేది రేయిం బవళ్ళు ఉండాలి. అది ఉండాలంటే ఏమిటో తెలుసు మీకు, పురాణం చెప్పిన గురువు మీద ఆవిడకి అంత భక్తి నమ్మకం ఉంది కాబట్టి కాశీ భక్తి వచ్చింది ఆవిడకి. ఇప్పుడు మీకు కూడా ఇంత పురాణం చెప్పిన నా మాటల మీద నమ్మకండి, మా గురువు గారు చెప్పారని కాశీ కాశీ అంటే ఏమో అదృష్టం ఒకటి, ఈ జన్మలో రాబోయే జన్మలోనూ ఎప్పుడో ఒకప్పుడు మొత్తం మీద ఇక్కడ శరీరం విడిచిపెట్టే యోగం వస్తుంది, వస్తే శాశ్వత కైవల్యం లభించి తీరుతుంది. అందుకనే కాశీకి ఉన్నటువంటి అపూర్వమైన మహిమ, దాని స్మరణ అంత గొప్పదన్నారు గంగ కాశీ. వీలున్నంత వరకు గంగాస్నానమే చేయాలి ఇక్కడ. ఎంత వరద వచ్చినా రోగం వచ్చినా గంగాస్నానం మానకండి. ఒక్కసారైనా గంగాస్నానం చేయక హాయిగా ఏసీ రూమ్లో వేడినీళ్ళు స్నానం చేసే దురదృష్ట జీవులు వాడు వాడు బాగు చేయలేడు బొమ్మన్నారు. అదొక కర్మయోగం అనమాట. కాశీలో ఉన్న వాళ్ళందరికీ బాగుపడే యోగం ఉంటే వాళ్ళంతా రోజు స్మరణ చేయరు. అందుకే వాళ్ళకి చచ్చేటప్పుడు దూరంగా చచ్చే యోగం ఇస్తాడు తప్ప ఈ పంచక్రోశుల్లో చచ్చిపోయేటటువంటి అవకాశం ఇవ్వడం. ఈ పంచక్రోశుల ప్రాంతంలో మరణం ఎంత హాయిగా ఉంటుందో మీకు చెప్పనా? దానికి ఉదాహరణ మహాదేవ్ గారి మంధని నుంచి మహాదేవ్ గారు ఇక్కడ మకాం పెట్టాడు. ఇక్కడే పోయాడండి ఆయన, ఒక్కడే ఆయన పోయిన వాళ్ళు నా కళ్ళ ముందు చాలామంది పోయారు, కానీ ఆయన నేను ఎరిగిన వాళ్ళలో ఒకడు. ఆయన సుఖంగా వెళ్ళిపోయాడు. ఆయన మనం కూడా వెళ్ళిపోతాంట. ఈ కాశీలో కదలంక వీచును పాలిండ్లు కదలంక పసపు పై ఎదవీచు అచలాధిపతి కూర్మి ఆడు బిడ్డ. ధోత్కారమనరిల్చి ధోత్కారమనరిల్చి తొండంబు తోడుత శీకరాసారంబు కురియుడుంటి సల్లని తామరయాకుతో గాలి వీచును జాహ్నవి కన్యకామణి. ఇక్కడికి ఎవడైనా శాశ్వతంగా నివాసం ఉండి చచ్చిపోవాలని వస్తే ఉన్నంతకాలం గురువుని హరుణ్ణి తలుచుకుంటే ఆ వ్యక్తి చచ్చిపోయే ముందు ఎలా ఉంటుందో చెప్పారు. వాడు మంచం మీద పడిపోతాడు. మంచం మీద పడాక చావాలి కదా. ప్రాణం పోయే ముందు ఈ ప్రాణం శరీరం నుంచి బయటికి యముడు లాగేటప్పుడు గోళ్ళల్లో సూదులతో కసాపిస పొడిస్తే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తుంది ప్రాణం పోయేటప్పుడు. అందుకే వాడు వణుకుతాడు. తేళ్ళు తోకలతో కొడితే ఎటువంటి బాధో అటువంటి బాధ వస్తుంది. మంట వచ్చేస్తుంది ఒళ్ళంతా. నిప్పుల్లో బతికొండగా కాలిస్తే వచ్చే బాధ వస్తుంది. దానికి ఏమని పేరు? మరణయాతన. ప్రాణం పోయే ముందు ఒక్కొక్కళ్ళు క్షణంలో పోతారు కనుక క్షణం అనుభవిస్తారు ఆ యాతన. ఆ మంచం మీద తీసుకు చచ్చిపోయేవాడికి నరకయాతన అంటే ఇక్కడే కనపడుతుందట. ప్రాణం చాలా బాధ పెడుతుందండి. మరణయాతనంత బాధ మరొకేదీ లేదు. ప్రాణం పోయే ముందు మనిషికి వచ్చే యాతన చాలా బాధ. బాబాయ్ ఆ బాధ అనుభవించేవాడిని చూస్తే మనకే తెలుస్తుంది పాపం. కానీ కాశీలో మరణిస్తే లేక అమ్మవారి కటాక్షంతో ఇక్కడ మరణిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ మంచం మీద పడి చచ్చిపోయేవాడి దగ్గరికి అమ్మ వస్తుంది. ఆవిడ కొంగుకి పసుపు రాసుకుని దాన్ని చక్కగా నీళ్లలో ముంచి పాలిండ్లు కదలంగ పసుపు పయ్యద వీచు నాయన నువ్వు నా కొడుకురా అని తనమిస్తూ పాలిస్తూ మరి వాడికి ఈ పసుపు పూసినటువంటి కొంగుతోటి అలా అలా విసురుతుంది వాడికి. అమ్మవారు కొంగుతో విసిరితే వాడికి యాతన ఉంటుందా? మరణయాతన ఉంటుందా? దుఃఖం ఉంటుందా? అందుకని ఇక్కడికి చావడానికి వస్తున్నారు బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలామంది తెలిసిన మీకు. ఇక్కడ అమ్మ అలా విసురుతుంది. అక్కడితో అవల గంగాజలం పట్టుకుని డుంటి విఘ్నేశ్వరుడు వస్తాడు. ఈ విఘ్నేశ్వరుడు తొండం చివరి నుంచి కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాప్ పోస్తాట. ధోత్కారమునరించి తొండంబు చివరన శీకరాసారంబు కురియు డుంటి. డుంటి విఘ్నేశ్వరుడు తొండంతో నీళ్లు పట్టుకొచ్చి అసలే ఏనుగు తొండం నుంచి వచ్చే ఈ చొంగ చల్లగా ఉంటుంది. గంగాజలం కూడా పట్టుకొచ్చి మెల్లిమెల్లిగా ఒక్కొక్క చుక్క వాడి నెత్తి మీద పోస్తాడు, మొహం మీద పోస్తాడు. దాంతో మరణంలో ఉండే యాతనంతా పోయి చల్లగా చచ్చిపోతాడు. ముందు అమ్మ, తర్వాత విఘ్నేశ్వరుడు. ఇక మూడెవరు? గంగానది వస్తుంది స్వయంగా. జాహ్నవీ కన్య మహాపురాలు జఘును మహర్షి కూతురు గంగ వస్తుంది. ఆవిడ వచ్చి ఏం చేస్తుందనమాట? తాటాకులు బదులుగా తామరాకులు ఉంటాయి ఆవిడ దగ్గర. తామరాకులు విసిరికర్ర పట్టుకొచ్చి ఆ తామరాకులను నీళ్ళలో ఉంచి గంగలో, చల్లని గంగలో ఆ నీళ్ళతో అలా అలా వాడికి పొట్ట మీద కాళ్ళ మీద మొహం మీద విసురుతుంది. ఏమి యోగం అంటే అసలు ఇక్కడ చచ్చేవాడికి? ఓ పక్కనేమో అమ్మవారు విసురుతుంది కొంగుతో, మరో పక్కన డుంటి విఘ్నేశ్వరుడు నీళ్లు చల్లుతున్నాడు, మరో పక్కన గంగానది వచ్చి తామరాకుతో విసురుతుంది. ఈ ముగ్గురు అయిపోయాక నాలుగు ఆయన వస్తాడు. ఎవరు? అభవుడు. కాశీ విశ్వనాథుడు వచ్చి, నాయన ఇంక నీకేం పర్వాలేదు, మీ తండ్రిని తండ్రిని నేనుండగా నువ్వు ఎండ్రిని తగినా పర్వాలేదు అని వాడి చెవిలో ఓం అంటాడు. ఓంకారం చెబుతాడు. అభవుడు ఓంకారమునరుచు సాక్షాత్ పరమేశ్వరుడు ఓంకారం చెబుతాడు. అప్పుడు వాడు ఈ ఎడమ చెవి కొంచెంలా ఒత్తికెళ్ళి కుడి చెవి పైకి పెట్టుకుని కన్ను మూసేస్తాడు. ఆ కన్ను మూయడం హాయిగా నిద్రపోయినంత తేలిక కన్నుమూయడం, ప్రాణం అంత సుఖంగా పోతుంది. ఆ ప్రాణాన్ని ఈశ్వరుడు తీసుకుపోయి తన రూపం వంటి రూపం ఇచ్చి కైలాసంలో ప్రమదగణాల్లో పెట్టుకుంటాడు. ఇక వాడికి ఈ మానవ జన్మే లేదు. మాట వరుస కూడా ఈ శరీరం రాదు వాడికి. ఇతరులను తిట్టడం, కొట్టడం, తినడం, పరిగెత్తడం, ప్రయాణాలు చేయటం, రిజర్వేషన్ చేయించుకుంటే వచ్చి నీ నెత్తి మీద ఒడుకూర్చున్నాడనే ప్రయాణ బెంగ లేకపోతే ఏసీ లేని రూములు దొరుకుతున్నాయనే బెంగ, తిండి దొరకలేదనే బెంగ, ఇవన్నీ తినవలసిన కర్మయోగం ఏమీ లేకుండా హాయిగా పరమేశ్వరుడి సన్నిధానంలో శివ శివ శంభో భవభయ హర శంభో అనుకుంటూ కూర్చోవచ్చు. ఎంత సుఖం ఉండదు అక్కడ. ఇంకా మనకి ఏ కెరియరు లేదు, ఆయనే పెద్ద క్యారియర్. ఆయన మోసుకుపోయాక ఇంకేం బెంగ? ఆ స్థితి ఇక్కడ ఉన్నవాడికి వస్తుంది. ఆ మరణం రావడం కోసమే మానవులు ఈ కాశీఖండం వినాలి, కాశీలో ఉన్న మహిమలు వినాలి. కొంతైనా ఆచరించండి. మరొక్కసారి అందరికీ కూడా ఈశ్వరుడి యొక్క కటాక్షం లభించుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం.